భూషణైర్భూషితాం తాం భవానీం పురః కామముజ్జున్మఖ శ్రీ ప్రదోషోత్సవే సంననర్త స్వయం శ్రీ భవానీపతి. ఇది మొకటం అండి. సంననర్త స్వయం శ్రీ భవానీపతి, ఇది మొకటం. ప్రతివారు ప్రదోషకాలంలో ఈ త్రయోదశి చదువుకున్న చాలా ధన్యం అవుతాం. ఎప్పటికీ చదువుతారు స్వామి దగ్గర ప్రదోషాదుల్లో. ఇది సంననర్త స్వయం శ్రీ భవానీపతి. స్వయం అంటే తనంత తానుగా సంననర్త, సమగ్రముగా చక్కగా నాట్యం చేస్తున్నాడు. వీటినే ననర్త అంటే నాట్యం చేస్తున్నాడు. సంననర్త అంటే అద్భుతముగా సమగ్రముగా సంపూర్ణ ఆనందభావ ప్రకటనతో నాట్యం చేస్తున్నాడు. సంననర్త స్వయం. ఈ స్వయం అని ఎందుకు చెప్పాడు? మీరు నాట్యం చేయండి, మేము ప్రోగ్రాం పెట్టాం అని అడగక్కర్లే ఆయనకి. స్వయం తన ఇచ్ఛతో తాను చేస్తాడు, స్వతంత్రుడు అని చెప్పడం కోసం. స్వయం ఆయనప్పుడు తైతక్కలు ఆడించలేడు, ఆయనే తైతక్కలు ఆడతాడు. ఆయన మనల్ని తైతక్కలు ఆడిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనందరం కదులుతున్నామంటే కదిలింపబడుతున్నాం. ఆయన కదులుతున్నాడు అంటే కదులుతున్నాడు అంతే. ఆయన స్వయం స్వతంత్రుడు అని చెప్పడం స్వయం అనే శబ్దంలో ఉన్నది. అయితే ఆయన ఒక్కడనే ఎప్పుడు చూసుకోవద్దు. ఆయన నాట్యం అంటే అమ్మను కూడా కలుపుకోవాల్సిందే. శ్రీ భవానీపతి అది ప్రత్యేకత అందులో. అందుకే నటరాజ విగ్రహం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకు కూడా దక్షిణామూర్తికి వలనే కుడి చెవికి మకరకొండలు, ఎడమ చెవికి తాటంకం ఉంటాయి. పరిశీలించండి అంటే అది కూడా వాళ్ళిద్దరు రూపమే. అందుకే అమ్మవారు అంటారు, నువ్వు నటరాజువైతే నేను నాట్యాన్ని అంది అమ్మవారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చాలు, నువ్వు నటరాజువైతే నేను నాట్యాన్ని అని. నటరాజుని పేరెందువల్ల వచ్చింది? నాట్యం చేయడం వల్ల వచ్చింది. కానీ శివుడు తెలియబడుతున్నాడు దేనివల్ల? ఆవిడ వల్లే. అదే నాట్యం వల్లే నటరాజు తెలియబడుతున్నాడు, అమ్మ వల్ల అయ్యి తెలియబడుతున్నది. కనుక ప్రపంచమంతా శివనాట్యమే, ప్రపంచమంతా అమ్మ లాస్యమే, ప్రపంచమంతా శక్తి విలాసమే, ఆ శక్తి శివునిది. ఆ రెండు కలిపి చూడటమే సామరస్యం. సృష్టిలో శక్తితత్వం తెలుస్తోంది అనుభవంలో, కానీ అది శివునిదని తెలియాలి. అదే నటరాజు నాట్య దర్శనం. అదే స్వన్ననర్త స్వయం శ్రీ భవానీపతి. రత్న సింహాసనే స్వాంనివేశ ప్రియాం భూషణైర్భూషితాం తాం భవానీ పుర. క్రమంగా వర్ణిస్తున్నాడు పద్ధతిగా. రత్న సింహాసనమనందు తన ప్రియురాలైనటువంటి భవానీదేవిని, ఎలాంటి భవాని అంటే భూషణైర్భూషితాం, అన్ని అలంకారములతో ఉన్న తల్లిని ఆ దివ్యమైన కైలాస వేదికపై లేదా చిదంబర వేదికపై రత్న సింహాసనంపై కూర్చోపెట్టి కామముజ్జున్ముఖశ్రీహి ప్రదోషోత్సవే, ప్రదోషోత్సవ కాలంలో బాగా వికసించిన వదనంతో. ఇక్కడ కామము అంటే మిక్కిలి అర్థం. కామముజ్జున్ముఖశ్రీహి చక్కగా వికసించిన ముఖశోభట. ఎందుకు అంత వికసించిందండి ముఖం? ఆవిడ కూర్చుంది కనుక. ఆవిడ వచ్చి కూర్చోగానే ముఖం వచ్చావా? ఆనందంగా వికసించిపోయింది. అంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి తగ్గట్టుగా వికసనాత్మకంగా ఉన్న వదనం అది. కామముజ్జున్మక శ్రీ ప్రదోషోత్సవే, ఆ ప్రదోషోత్సవ కాలంలో సంననర్త స్వయం శ్రీ భవానీపతి. అప్పుడు నాట్యం చూస్తున్నాం, ముందు వేదిక సిద్ధమైపోయింది కదా. చూద్దాం ఎలా చేస్తున్నాడు స్వామి. తాపసాన్ తాపసానంతరా దేవత దేవతా దేవతాశ్చాంతరా తాపసా ఏవమాదృత్య వాగీశ్వరాధిస్థితౌ సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి. స్వామి నాట్యం చూడగలిగే యోగం ఎవరికి ఉంటుంది? తపస్సులకి దేవతలకి ఉంటుంది. ఇతరులు చూడలేరు, వాళ్ళకి మాత్రమే దృష్టి ఉంది. దేవతల దివ్య దృష్టి, తాపసులది తపోదృష్టి. వాళ్ళది యోగ దృష్టి. యోగ దృష్టి తాపసులది, దివ్య దృష్టి దేవతలది. ఈ రెండు దృష్టిలు ఉన్న వాడికి కనబడతారు. అందుకే స్వామి యొక్క సభలో ఆ నాట్యం చూడడానికి దేవతలు ఋషులు కలిసిపోయి ఉన్నారు. ఎంత కలిసిపోయారంటే ముందు వాళ్ళందరూ ఎవరు మానా వాళ్ళు విడివిడిగా కూర్చుని చూస్తున్నట్ట. నాట్యం చూస్తూనే పరవశించిపోయారు వాళ్ళందరూ. పరవశించి లేచిపోయాక దేవతకి దేవతకి మధ్య తపస్వి, తపస్సుకి తపస్సుకి మధ్య దేవతలు ఉన్నట్ట. అంటే అందరూ కలిసిపోయారు, తపస్సులు దేవతలు. కనుకనే తపస్సులు దేవతలు కలిస్తేనే శివనాట్యం చూడగలరు. ఇది లోపల చెప్పనా? బాధపడరు కదా, చెప్తాను. ఎందుకంటే లోపలికి చెప్తే చాలా మందికి బాధ అండి, పైపైన చెప్తేనే సరదా. లోపలికి చెప్తా చూడండి. తపస్సులు దేవతలు ఎవరు అంటే మన ఇంద్రియ శక్తులే దేవతలు. అనేక మార్లు మనం చెప్పుకున్నాం, మన ఆలోచన శక్తులే తపస్సులు. తప ఆలోచనే కనుక ఆలోచించే దృష్టి తపస్సు అంటే. అంటే మనస్సు, ఇంద్రియములు అంటే దేహం. కనుక నీ ఇంద్రియాలను అంతర్ముఖం చేయి, మనస్సును అంతర్ముఖం చేయి. ఆ రెండు లోపలికి వెళితే నీ హృదయం అనేటటువంటి దహరాకాశంలో చిదంబరంలో నర్తించే నటరాజు నాట్యాన్ని చూడగలవు. ఇదే అంట. కనుక నీ ఆలోచన, నీ ఇంద్రియ శక్తి కలవాలి. చూడాలనే ఆలోచన, చూసే దర్శన శక్తి, వినాలనే ఆలోచన, వినే శక్తి. ఈ రెండు కలిస్తేనే కదా అనుభూతి అనేది వస్తుంది. ఇక్కడ వినడానికి చెవులన్నీ ఉన్నాయి, కానీ వినాలనేటువంటి మనస్సు కూడా కలియకపోతే విని ఆనందించగలరా?
కనుక దర్శన శక్తి ఆలోచన శక్తి కలవాలి. ఇంద్రియ శక్తులు ఆలోచన శక్తులు కలిస్తేనే అనుభూతి అనేది ఉంటుంది. కనుక ఇంద్రియాలను అంతర్ముఖం చేయి, దానితో పాటు మనస్సును అంతర్ముఖం చేయి, ఆ లోపల నిన్ను ఆడించేవాడి ఆటను చూడు. అదే నటరాజు దర్శనం. ఇది ఇదే చిదంబర రహస్యం మొత్తం. ఆ భావమే ఇక్కడ చెప్తున్నారు. ఏవమాదృత్య వాగీశ్వరాధిస్థితో, ఇలాంటి సభలో రెడీగా నట్టువాంగంలో కూర్చున్న వాగీశ్వరాదులు అంటే బ్రహ్మాది దేవతలు ఉన్నారు, వాళ్ళని చూడండి. ఇప్పుడు స్వామి ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ పాదములు ఎలా కదుపుతున్నాడో వివరిస్తున్నారు ఇక్కడ. కుంభి కుంభాహతి స్తంభ సంభావిత శ్రీమదంఘ్రిద్వయీ విక్రమీ విక్రమీ భక్తి సక్తావళి భుక్తి ముక్తి ప్రద సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి. ఇంతవరకు చెప్పిన క్రమం చూడండి. అమ్మవారు కూర్చున్నారు, దేవతలు తాపసులు చక్కగా వచ్చి చూడ్డానికి సిద్ధమై ఉన్నారు, బ్రహ్మాది దేవతలు నట్టువాంగం దగ్గర రెడీగా ఉన్నారు. ఇప్పుడు స్వామి నాట్యం ప్రారంభిస్తున్నాడు. ప్రారంభం ఎప్పుడు, ముందు ఎవరితో ప్రారంభించాలి? గణపతితో ప్రారంభించాలి. హేరంభమే ఆరంభము. అందుకు ఆరంభదేవుడైన హేరంభుడు ఏం చేశాడంటే కుంభి కుంభాహతి స్తంభ సంభావిత శ్రీమదంఘ్రిద్వయీ విక్రమీ విక్రమీ. ఏమి భావాలు చూపిస్తున్నాడు అంటండి. అక్కడ ఏనుగు మొహం వాడు ఉన్నాడు. వాడు ముందు ఏం చేశాడంటే స్వామి పాదం ఎత్తడానికి ముందు, స్వామి పాదం ఎత్తితే నాట్యం ప్రారంభించాడని అర్థం, ఎత్తడానికి ముందు వెళ్ళి తల వంచి నమస్కారం చేశాట. తన యొక్క తలతో తొండముతో తాకి నమస్కారం చేశాక అప్పుడు స్వామి పాదం ఎత్తాట. ఇక్కడ అంత అందమైన భావం చూడండి. కానీ ఇందులో మరొక అందం ఉంది. కుంభి కుంభాహతి స్తంభ సంభావిత శ్రీమదంఘ్రిద్వయీ అంటే ఏనుగు మోము కలిగిన గణపతి యొక్క తొండముచే సంభావింపబడినటువంటి పాదముతో నాట్యం చేస్తున్నాడు అనొక భావం. ఇంకో భావం ఏంటంటే ఏనుగు తొండము వలె ఉన్న పాదములు నెత్తాడు అనేటువంటి భావం ఇక్కడ. ఎలాగైతే తొండం పైభాగంలో వలముగా కిందకు వచ్చినప్పటికి సన్నగా ఉంటుందో అదేవిధంగా ఊరువుల నుంచి కిందకున్న అరిపాదాల వరకు అవి స్తంభములు ఎలా ఉన్నాయి, అలాగే అలాంటి పాదం ఎత్తాడు. రెండు భావాలు ఇందులో ధ్వనింపజేస్తున్నాడు. అందుకే శ్రీమ స్తంభ సంభావిత శ్రీమదంఘ్రిద్వయీ విక్రమీ విక్రమీ. ఎటువంటి పాదములు అంటే భక్తి సక్తావళి భుక్తి ముక్తి ప్రద. భక్తితో ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి భుక్తిని ముక్తిని ఇచ్చే పాదం అది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే క్రిందికి పెట్టిన పాదము లౌకిక సుఖాలన్నీ ఇస్తాను అని చెప్పడానికి, అది కూడా అజ్ఞానపు బారిన పడకుండా చేసి సుఖాలు ఇస్తట. అందరికీ సుఖాలు కావాలని కోరుకుంది, మోక్షం కావాలని కోరుకుంది, రెండూ ఉన్నాయి. ఎందుకు ఉన్నమాట చెప్పిద్దాం. ఇవి అక్కర్లేదండి అదే అని ఎవడు అనడు, అది అక్కర్లేదండి ఇది చాలని అంతకంటే అనమ్మను. మనకు రెండూ కావాలి అబ్బా బుబ్బా. ఏం చేస్తాం, ఈయన పట్టుకోండి రెండు ఇస్తట. అయితే లౌకిక సుఖాలు అనుభవించినప్పుడు మోహంలో పడకుండా ఉంటేనే ఎప్పటికైనా బాగుంటాం. అందుకే నేను లౌకిక సుఖాలు ఇస్తానని చెప్పడం కోసం మోహరూపుడైన అపస్మారుడనే రాక్షసుడి మీద పాదం పెట్టి నాట్యం. ఇక్కడ కింద పెట్టిన పాదం మనకి లౌకిక సుఖాలు ఇస్తున్నది, కానీ అజ్ఞానాన్ని అణచి ఇస్తున్నది. అజ్ఞానంలో పడి కొట్టుకుపోయి భోగాల్లో వెళ్ళిపోకుండా మనం దానిలో ఉంటూనే అంటకుండా ఉండే స్థితి ఇస్తట. అందుకు భుక్తిప్రదుడు అంటే లోకంలో భోగాలు ఇస్తాడు. ముక్తిప్రదుడు ఎడం పాదం పైకెత్తాడు కదా, ఎడం పాదం మోక్షహేతువు, కుడిపాదం భుక్తిని తెలియజేస్తున్నది, ఎడం పాదం ముక్తిని తెలియజేస్తుంది. అందుకే రెండు పాదాలు ఒకలా పెట్టలేదు, భుక్తినిచ్చే పాదం ముక్తినిచ్చే పాదం. అందుకే భుక్తి ముక్తి ప్రదాహ అంఘ్రిద్వయీ, భుక్తిముక్తులనిచ్చేటటువంటి పాదముల జంట, ఆ జంటతో నాట్యం చేస్తున్నాడు. నాట్యం ముందు పాదంతోనే ప్రారంభం, అందుకు అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అటు తర్వాత ఆ నర్తనలో త్వంగదుత్తుంగ రంగద్వరాంగోద్ధత మంద మందాకిని బిందుభిర్వ్యాప్యకం చారు విందత్సు సంస్ఫారతారాకృతి సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి. ఈ నాట్యం చేసినప్పుడు స్వామి యొక్క ఆ జల బిందువులు పైకి చిందేట. ఏది గంగమ్మ యొక్క జల బిందువులు, తలపైన చదలేటి అల్లలు తాండవమాడ అలల త్రోపుడుల కృన్నెల పువ్వు కదలాడ. అడెనమ్మా శివుడు పడెనమ్మా భవుడన్నారు శివతాండవంలో పుట్టుపుట్టినారాచార్యులు వారు. ఆ కదిలిస్తున్నప్పుడు ఆ గంగా తరంగాలు యొక్క బిందువులు పైకి వెళ్ళేట. ఆ పైకి వెళ్ళిన బిందువులు ఎలా కనబడుతున్నాయంటే అది సంధ్యాకాశం. ఆ సంధ్యాకాశంలో ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటే స్వామి యొక్క బిందువులు ఆకాశం మీద కల తుళ్ళబడి, ఆ గంగాజల బిందువులు తుళ్ళబడి ఆకాశంలో అప్పుడే నక్షత్రములు దయించాయా అన్నట్టున్నాయట ఆ బిందువులన్నీ కూడా. అలా ప్రకాశిస్తూ ఉంటే నాట్యం చేస్తున్నాడు. దేవముక్తాగతాం కల్పపుష్పస్రజం ద్రాక్షవర్ణం సమాలింగితుం మస్తకాత్ ఉత్పతద్యాదరాద్ గంగబిందుత్కరే సంననర్త స్వయం శ్రీ భవానీపతి. అంత అందమైన భావం చూపిస్తున్నారు చూడండి. దేవతలు కొంతమంది ఇక్కడ చూస్తూ ఉంటే కొంతమందికి ఒక ఉత్సాహం పుట్టిందిట, ఆహా ఆ స్వామి యొక్క శిరస్సు మీద కల్పవృక్ష కుసుమాలు కురిపిద్దాం అని వాళ్ళకు కోరిక పుట్టింది. అప్పటికే అన్ని సిద్ధం చేసుకు వచ్చేసారు, కల్పవృక్ష కుసుమాలు తెచ్చుకొచ్చారు. అదేవిధంగా కొంతమంది కల్పవృక్ష కుసుమాలతో మాల అల్లేట, ఈ మాలలు ఈ కుసుమాలు తీసుకొచ్చారు. ఎందుకంటే స్వామికి అలా వెయ్యాలంటే లాభం లేదు. వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపో అక్కడి నుంచి స్వామి పైకి అది చక్కగా వెదజల్లారు, విసిరారు. ఆ విసిరినప్పుడు కల్పవృక్ష కుసుమాలు పడుతున్నాయట, ఆ కల్పవృక్ష మాలలు స్వామి శిరస్సు మీదకి వస్తున్నాయి. ఆ వస్తూ ఉన్నప్పుడు ఈ గంగమ్మ చూసింది ఒక్కసారి, ఎందుకంటే కల్పవృక్ష కుసుమాలు తెల్లగా ఉంటాయని వర్ణన, నేను ఎప్పుడు చూడలేదండి, శాస్త్రం వర్ణిస్తోంది. ఆ తెల్లని కల్పవృక్ష కుసుమాలు అవి, కనుకనే గంగ అనుకుందట నారంగు వీటి రంగు ఒక్కలాగే ఉన్నది అని. ఎప్పుడైనా ఒకే లక్షణం కలిగి వాళ్ళిద్దరు కలిస్తే పరిచయం ఒకరినొకరు కలుసుకుంటారట, బాగున్నారా ఒకే లక్షణం. చూడండి, మనం ఇండియన్ ఎవడో వెళ్ళాడు అమెరికాకి, అక్కడ ఎవడో మరో భారతీయుడు కనబడతాడు, కనబడగానే మనం వెంటనే పలకరిస్తాం కళ్ళతోనైనా. ఎందుకు ఒకే లక్షణం కలిగిన కలిసిన వెంటనే ఒక సారూప్యం చేత ఆ రెండింటి మధ్య ఒక స్నేహభావం కలుగుతుంది. అందుకు తనలాంటివే ఇవి తెల్లవి పడుతున్నాయి కనుక ఒకసారి పలకరిద్దామా అన్నట్లుగా ఆ పైన పడుతున్న కల్పవృక్ష కుసుమాలని అందుకోవాలి అన్నట్టుగా ఆ గంగ యొక్క బిందువులు వెళ్ళి ఆ కుసుమాలని తగిలి మళ్ళీ రెండూ కలిసి స్వామివారి శిరస్సు మీద పడుతుంది. అంత అద్భుతమైన భావాన్ని చూపించారు, దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ.
అచ్చవక్షస్థలై లంబినీలోత్పల స్రక్షుదృక్షుత్పలాక్ష మహీభృద్భువాం అర్పితాస్వేవమానంద్య వృత్తోత్సవే సంననర్త స్వయం శ్రీ భవానీపతిః. అచ్చవక్షస్థలాలంబినీలోత్పల స్రక్షుదృక్షుత్పలాక్ష మహీభృద్భువా,
ఇలాంటివి నోరార చదివితే ఏవనమల్లో ఉన్న రోగాలని పోతాయి. అంత అద్భుతమైన పదాలు ఇవి. ఆయన వక్షస్థలం విశాలంగా ఉన్నది, పైగా తెల్లని కాంతుల వక్షస్థలం అది. అచ్చవక్షస్థలం చూసిన అనుభూతి కనబడుతుందండి దానితో. అందులో నల్ల కలువ పూల దండలు చక్కగా ఆవిడ అలంకరించి ఇంతకు ముందే ఇచ్చింది, అవన్నీ వేసుకున్నాడు ఆయన. ఆ వేసి నాట్యం చేస్తుంటే అవి ఇటు అటు కదులుతున్నాయట. ఆ వక్షస్థలంలో ఇటు అటు కదులుతున్న నీలోత్పల మాలలు, ఆ నీలోత్పల మాలలతో పాటు మరుగుడు కూడా మాలగా కదులుతుంది అటు ఇటు. ఏంటో తెలుసా, అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చుని ఆ శివుడిని అలాగ చూస్తున్నారు రెప్పార్చకుండా. ఆ కళ్ళు నల్ల కలువల్లో ఉన్నాయి, ఆ నల్ల కలువల్లోంచి వచ్చినటువంటి చూపులు ఒక దండలా వచ్చాయట. దండ అంటే గొలుసు, దండలా రావడం అంటే కంటిన్యూ మధ్యలో కట్ కాకుండా అవే అలా తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయంటే ఒక చోట అలా ఉండేటట్టున్నాడు ఆయన, ఆయన నాట్యం చేస్తున్నాడు కనుక ఆయన అటు తిరిగితే అటు, ఇటు తిరిగితే ఇటు, ఇలా ఆమె చూపులు కూడా ఆయన యొక్క గమనానికి తగ్గట్టు తిరుగుతున్నాయి. పగ విశాలమైన వక్షస్థలంలో నల్ల కలువ పూల దండలతో పాటు అమ్మవారి యొక్క నల్ల కలువ లాంటి కన్నుల నుంచి వచ్చిన చూపుల దండ కూడా తిరుగుతోంది అటు ఇటు అని వర్ణించాడు ఇక్కడ. అంటే అమ్మవారు చూస్తున్న అయ్యవారి నాట్యం ఇదేనండి సామరస్యపరాయణ. ఈ ఉపాసన చాలా విషయం, అందుకే సౌందర్యలహరిలో చదవండి, అడుగడుగునా కూడా శివశక్తులను కలిపి చూపిస్తూ ఉంటాడు. లలితా శాస్త్రం చదవండి, అడుగడుగునా శివశక్తులు కనిపిస్తారు. అమ్మను వర్ణిస్తూ వర్ణిస్తూ కామేశబద్ధ మంగళ చేస్తారు శోభిత కంధరా, అయ్యి గుర్తొస్తాడు. కామేశజ్ఞాత సౌభాగ్యమార్థభూరుత్వయాన్విత అయ్యి గుర్తొస్తాడు. దీన్నే సమయాచారం అంటారు, దీన్నే సామరస్యం అంటారు, ఉభయుల్ని కలిపి ఐక్యంగా ఆరాధించడం. అందుకే ఇక్కడ శివనాట్యంలో అమ్మ కూర్చుంది, అమ్మ చూస్తోంది, అంతేగాని ఎప్పుడు చూసేదే లేని ఇటు చూస్తానలేదు ఆవిడ, అంత లాలనగా చూస్తోంది. అర్పిత స్వేవమానంద్య నృత్యోత్సవే అర్పితా స్వేవమానంద నృత్యోత్సవే సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి. ఆనంద నృత్యోత్సవంలో కలువ పూల దండలతో పాటు అమ్మ చూపుల దండ చేత అర్చింపబడుతున్న నటరాజస్వామి నాట్యం చేస్తున్నాడు.
ఏకతో భారతి ముక్షదేవి స్తుతి రణ్యతో భారతి శబ్ద భేదాకృతి సర్వతో భారతి కామమాకర్ణయన్ సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి.
భారతి అనే శబ్దం మూడు మార్లు వచ్చింది, వచ్చిన మూడు మార్లు మూడు రకాలైనటువంటి భావాలతో చూపిస్తున్నారు. భారతి అనే మాటకు ఒక అర్థం సరస్వతీదేవి, ఇంకొక అర్థం శబ్దములు, ఇంకొక అర్థం భాష, మూడు రకాలైన అర్థాలున్నాయి. అందుకు మూడు రకాల భావాలు.
ఏకతో భారతి ముక్షదేవి స్తుతి,
ముఖ్యదేవి అయిన భారతీదేవి అక్కడ శివుని స్తుతిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆవిడకి వీణ వాయించే బాధ్యత ఆవిడది, అది వీణ వాయించే ముందు ఆవిడకు స్తోత్రం చేసుకుని ఆవిడ కూర్చుంది.
అన్యతో భారతి శబ్ద భేదాకృతి,
రకరకాల శబ్దములు అక్కడ మారుమరుగుతున్నాయి, వీణావేడు మృదంగాదులే కాకుండా ఆ దేవతల ఆనందంతో ఆహా ఓహో అనే శబ్దములు కూడా చేస్తున్నారు. ఈ దివ్య శబ్దముల భారత అక్కడ వ్యాపించి ఉన్నది. ఇంకొకటి సర్వతో భారతి కామమా కర్ణయన్, ఇలా అన్ని వైపుల నుండి వివిధ రూపులైన భారతులు వినబడుతున్నాయి. అంటే వేదాది వాంగ్మయ రహస్యములు ఇంకో భారతీయ శబ్దానికి అర్థం. ఆ రహస్యాల నాట్యంలో కనబడుతున్నాయి. ఇలాగ సర్వతో భారతి కామమా కర్ణయన్ ఈ వివిధములైన శబ్దములు కీర్తనలు భాషలు వింటూ, ఎందుకంటే వాచికం సర్వవాంగ్మయం కాదండి, సృష్టిలో ఉన్న ప్రతి శబ్దము ఆయన నాట్యానికి వాచికమే. అందుకు భాషలు శబ్దములు సరస్వతీదేవి మూడు అర్థములు మూడు భారతీయుల్లో తీసుకోవాలి. అటువంటి దివ్య శబ్దముల మధ్యలో స్వామి నాట్యం చేస్తున్నాడంటే అర్థమేమిటి? సృష్టిలో ఏ శబ్దం విన్నా అది శివనాట్యంలో భాగమని ఎరుకు మనకు కలగాలి, అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ భావన తీసుకురావాలి మన అన్వయంలోకి, లేకపోతే ఎప్పుడు దర్శనం? ఇంకా ఇప్పుడు భారతీదేవి అయింది కదా, మరొక తల్లి వస్తుంది. చంచల భాసిత కంచనాంచ ద్రుచ, చంచల భాసిత వ్యోమయాత జట, చంచల భాసిత వేవ భాసీ దధత్ సంననర్త స్వయం శ్రీ భవానీ పతి. చంచల అనే మాటను మూడు మార్లు ప్రయోగించారు. భారతీయమ్మ మూడు మార్లు వచ్చింది, చంచల కూడా మూడు మార్లు వస్తుంది. మూడు మార్లు వస్తే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా ఉండాల్సిన ఆవిడ. చంచల అంటే లక్ష్మి, చంచల ఏ నమః, చపల ఏ నమః చేస్తుంటారు కదా అమ్మలు నిత్య పూజలు. చంచల చంచల భాసిత కంచనాంచ ద్రుచ, అక్కడ ఒక చంచల ప్రకాశిస్తోంది అంటే మహాలక్ష్మి వచ్చి కూర్చుందిట. ఆవిడదిగో నట్టు వంగలను డ్యూటీ ఉంది నుండి చేస్తుంది. ఆవిడొచ్చి అక్కడ చక్కగా కూర్చుంది. ఆవిడ ఎలా ఉందంటే కాంచనాంచ ద్రుచ, బంగారు కాంతులతో మెరిసిపోతుంది ఆవిడ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం, శరీరమంతా బంగారు కాంతులు, పైగా స్వర్ణాది ఆభరణములు అలంకరించుకున్నది ఆ తల్లి. అందుకే కాంచనాంచ ద్రుచ, బంగారు కాంతుల్ని వెజ్జలుతున్న చంచల ఒక ఆవిడ కూర్చుంది. ఇంకా మరొక చంచలులు కనబడుతున్నాడు. చంచల అంటే మెరుపు తీగ అని మరొక అర్థం. మరొక చంచల కనబడుతుంది. ఏమిటా చంచలాహ? ఇప్పుడు అదేమిటంటే వ్యోమయాత జట, నాట్యం చేస్తున్నప్పుడు ఎంత బంధించి పెట్టినా చిన్న జట పెద్ద జటా చూడటం. అందుకు జటాకటాహముల్లో ఆ గగనంలోకి ఆ జడల వ్యాపిస్తున్న నాట్యం చేస్తున్నప్పుడు అటు ఇటు కదులుతున్నాయట. ఉదది వలని జాట జూటం మూగులాడెను జడల తరగల, సముద్రం తరంగాల్ని కదిపినట్లుగా ఆ జటాజూటం జటల్ని కదుపుతుంది ఇక్కడ. ఆ జటలు ఎలా కదులుతున్నాయి ఆకాశంలో అంటే సంధ్యాకాలంలో మెరుపులు ఏమిటా అనిపించేలా ఉన్నాయట. ఆ జడలు మెరిసిపోతున్నాయి, మెరుపుల్లాగా మెరుపు తీగల గుంపులాగా జడలు కనబడుతున్నాయి. పోనీ అలాగే ఉన్నాయంటే కదులుతున్నాయి కనుక వెంటనే మళ్ళీ ఇటు వస్తున్నాయట. మెరుపులు ఎలాగైతే ఇలా వస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాయో ఈ జడలు కూడా మెరుపుల్లా ఉన్నాయి. కనుక ఒక చంచల అక్కడ కూర్చుంది, మరికొన్ని చంచలలు ఆకాశంలో మెరిసిపోతున్నాయి. మొత్తానికి ఆయన కూడా చంచల, ఆయన పెద్ద చంచలులా ఇటు ఇటు తిరుగుతున్నాడు. నాట్యమంతా చంచలమే కదండి, మెరుపు తీగలా కదులుతున్నాడు ఇక్కడ. కనుక అంతా చంచలత్వం కనబడుతున్నది, అంటే చేతనత్వం కనబడుతున్నది మొత్తానికి లక్ష్మీదేవి భారతీదేవి. అందుకే నాట్యకాల సేవ ఉన్నదే, అది సర్వదేవతానుగ్రహం మనకి ఇస్తూ ఉన్నది. తక్కతో ధిక్కతో తౌ తథా తై తథై తొంగదన్ మాంగధిన్నర్త శబ్దాన్ ముహు. అందుకే చదువుతూ ఉంటేనే నాట్యం కనబడుతుందండి. తక్కతో ధిక్కతో తౌ తథా తై తథై తొంగదన్ మాంగధిన్ నర్త శబ్దాన్ ముహు. మధ్యలు మొదలైన వాటి నుంచి ఈ తక్కత ధిక్కత తైథై ఇత్యా శబ్దములన్నీ వస్తున్నాయట. ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ ముఖం సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి. మృదంగాలు తాళములు, పైగా బ్రహ్మదేవుడు తాళం వేస్తాడు అక్కడ ధాత, ఆయన తాళం వేస్తూ ఉన్నాడు నటు వంగంలో, మృదంగం వాయిస్తున్నాడు ఆయన. వీటి నుంచి వచ్చే జతులకి అనుగుణంగా నవ్వుతున్నట్ట మధ్యలో పరమేశ్వరుడు. నాట్యం చేసినప్పుడు నవ్వుతూ చేయడం చాలా అందం అండి, అది దాన్నే మనం సాత్వికం అనట. ముఖం నుంచి ఎక్స్ప్రెషన్స్ అభినయం చూపించడం. అందుకు ఉచ్చరణ హాస విన్యాస చంచన్ ముఖం, అటు ఇటు కదిపిస్తున్న ముఖంలో వదలకుండా ఉన్నది ఆ హాసము. ఆ మందహాసంతో అద్భుతంగా నాట్యం చేస్తున్న ఆ నటరాజస్వామి భాషిస్తున్నాడు చిదంబర సభలో. మూర్ఛనాభిర్గిరాం దేవతాయాం సమీకృత్య తంత్రీర్ణకైర్వల్ల కించ శృతి సాధు సప్తస్వరాన్ వాదయంత్యాం ముదా సంననర్త స్వయం శ్రీ భవానీపతి. మూర్ఛనాభిర్గిరాం దేవతాయాం సమీకృత్య, ఇక్కడ మొత్తం నట్టువాంగంలో ఒక్కొక్కరి పాత్ర చూపిస్తున్నాడు విడివిడిగా. ఒక్కొక్కరితో శివనాట్యం ఎలా సమన్వయింపబడుతుందో, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్ని దేవత శక్తుల్ని సమన్వయించేది శివనాట్యం. కనుక సర్వదేవతాత్మకుడై ప్రపంచాన్ని నడిపే పరమేశ్వరుని చైతన్యమే శివనాట్యం. పరమేశ్వర నాట్యంలో సర్వదేవతలు భాగస్వాములే, పరమేశ్వరుడి నాట్యమైన ప్రపంచ గమనంలో సర్వదేవతలు భాగస్వాములే. సర్వదేవతలు ఆ నాట్యానికి అనుగుణంగా ఉంటారు, తన నాట్యానికి అనుగుణంగా సర్వదేవతలు నడుపుకుంటాడు ఆయన. అది ఇక్కడ దర్శించవలసిన భావం. మనకు ఒక్కొక్క భాగాన్ని చూపిస్తున్నారు. మూర్ఛనాభిర్గిరా మూర్ఛనలు. ఈ మూర్ఛలు మనకి శాస్త్రంలో 21 మూర్ఛలు చెప్పారు ఇక్కడ. ఇవి స్వరాల్లో ఆరోహణ అవరోహణలు కలిపి మూర్ఛన అంటారు. ఇలాంటివి మొత్తం షడ్జ మధ్యమ గాంధార ఇత్యాది భేదములతో రకరకాల మూర్ఛలు ఉన్నాయి. ఇలాంటి మూర్ఛలు సంగీత శాస్త్ర ప్రకారంగా మనకి 21. ఈ మూర్ఛనలు వీణ మీద చక్కగా పలికించగలం. సంగీత విద్య పూర్ణత్వం గ్రహించేది వీణపై, అందుకే దానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు శృతులు, ఈయన అద్భుతమైన సర్వశాస్త్రవేత్త అండి అప్పయ దీక్షితుడి వారు. అందుకే నిజానికి దీంతో కలిపి చెప్తే చాలా సమయం పడుతుంది. కృత్య తంత్రీర్ణఖైర్ వల్లకించ శృతీ, వల్లకి మీద శృతులు పలుకుతుంది. శృతులు శృతులు సరిగ్గా మనకి వివిధములైన ఒక్కొక్క స్వరానికి కొన్ని కొన్ని శృతులు చెప్పున్న 22 శృతులు ఉన్నాయి సంగీత శాస్త్రంలో. అందుకే మూర్ఛనలు శృతులు, మూర్ఛనలు 21 అయ్యే, శృతులు 22. ఇవి మనకి ఎలా కనిపిస్తాయంటే ఒక అనురణనం అని అంటారు. అంటే శ్రవణం చేత వినబడే శబ్దాన్ని చక్కగా పలికి దాన్ని అనుసరించి వ్యాప్తి చేస్తే అది స్వరం అని చెప్పబడుతుంటుంది. ఈ స్వరముల్లో శృతుల సంఖ్య మొత్తం 22 వస్తాయట. షడ్జ మధ్యమ పంచముల్ పంచమాల్లో, షడ్జము మధ్యమం అంటే పంచమం అంటే తెలుసు కదా, స మ ప, వీటిలో ఒక్కొక్క దానికి 4 చొప్పున, అలాగే నిషాద గాంధారాల్లో ఒక్కొక్క దానికి శృతులు 2 చొప్పున, వృషభ దైవతములు రి ద, వీటికి ఒక్కొక్క దానికి 3 చొప్పున మొత్తం 22 శృతులు ఉన్నాయి. 22 శృతుల్ని ఆ తంత్రులు మీటర్తో పలికిస్తోంది ఆ తల్లి, మూర్ఛన్లు కూడా వినిపిస్తుంది. ఈ మూర్ఛన్లు శృతులు చూపిస్తూ సాధు సప్తస్వరాన్ వాదయంత్యాముదా, సప్తస్వర విన్యాసం ఆ తల్లి ఆ దివ్యమైన కచ్చపి వీణపై చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా సంననర్థ స్వయం శ్రీ భవానీపతి అయింది కదా. ఇప్పుడు వీణ, ఇంకొక మహానుభావుడు అక్కడ వేణువు మోగిస్తున్నాడు. ఆయన ఎంత అందంగా మోగిస్తున్నాడు, వేణువుతో ఇప్పుడు నాట్యం ఎలా కలుస్తుందో చూపిస్తున్నాడు. శుంభదారంభ గంభీర సంభావన గుంభనో జృంభణో జంభదంభాపహే లంబయచ్చుత్కటం వేణునాదామృతం సంననర్త స్వయం శ్రీ భవానీపతి. లంబయతి అనే శబ్దం వేశాడే చాలా గొప్ప మాట. లంబయతి అంటే ప్రాపింపజేయుట, దొరకబుచ్చుకొనుట అని అర్థం. ఆ వేణునాదం ఎలా చేస్తున్నాడో దానికి అనుగుణంగా తన నాట్యాన్ని కలిపెట్టాడు, కలిపిచేయడం, ఇది లంబయతి, ఇది ఒక అర్థం. అంతేకాదు మొత్తం నాదాల్లో ఒక దీర్ఘకాలికమైన లంబనాదం చేయగలిగేది వేణువు, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే వేణునాదం ఒక దీర్ఘకాలమైన నాద సాధనగా శంకర భగవత్పాదుల వారు నాదయోగంలో వర్ణిస్తారు. అది ప్రత్యేక అద్భుతం. ఇప్పుడు మీరు వింటున్నదంటే కేవలం డ్యాన్స్ ప్రోగ్రాం కాదు, నాదానుసంధాన యోగం, సామాన్య విషయం కాదు, నాదయోగం. అయితే వేణువు వాగిస్తున్నవాడు ఎలా ఉన్నాడు అనేది శబ్దముల్లో ఒక వేణునాదంలో ఉంటుంది చూడండి. శుంభదారంభ గంభీర సంభావన గుంభనో జృంభణో జంభదంభాపహే. అంభ అనే శబ్దం ఎన్ని వాళ్ళు వచ్చింది, జంభదంభాపహే, జంభుని యొక్క దంభాన్ని పోగొట్టినవాడు అంటే జంభుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు అంటే ఇంద్రుడు, జంభాసురు సంహారం చేశాడు ఇంద్రుడు. అందుకే జంభదంభాపహుడు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు శుంభదారంభ చాలా చక్కగా ఆరంభించి గంభీరమైన భావాలతో గుంభనముతో ఉజృంభణం చేస్తున్నాడు. గుంభనం అనే శబ్దం కూడా ఆ స్వరములన్నీ చక్కగా కలిపి విజృంభించడం. ఆ వేణునాదం అంత చక్కగా విజృంభిస్తుంటే దానికి తగ్గట్టుగా ఈయన నాట్యం, ఈయన నాట్యానికి తగ్గట్టుగా వేణువు ఒకటొకటి స్వారస్యం సామరస్యం సమన్వయం పొందుతున్నాయి ఆ నాట్యంలో. ఇక అటు తర్వాత పాట వాచికం అది రావాలి కదా. అందులో ప్రధానం వాచికం ఎవరు చూడండి, సంభృదోత్కంఠితా కుంఠ కంఠస్వర శ్రీరమాభామిని స్ఫీత గీతామృతం విస్తృత ప్రక్రమం సుశ్రుతిభ్యాం పిబన్ సన్ననర్థ స్వయం శ్రీ భవానీపతి. సంభృదోత్కంఠితా కుంఠ కంఠస్వర శ్రీరమా భామిని, లక్ష్మీదేవి గానం చేస్తుందండి. వాగ్దేవి ధృతవల్లకి శతమకో వేణు ధరత్ పద్మదౌస్తాలో నిద్రకరో రమా భగవతీ గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుర్దేవా సమంతాత్ శివం సేవంతే తమను ప్రదోష సమయే శంభుం భవానీపతిం అని శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా నట్టువాంగం అని ఇష్టానుసారం మార్చడానికి వీల్లేదు. సరస్వతి వీణ, ఇంద్రుడు వేణువు, బ్రహ్మదేవుడు తాళం, విష్ణువు మృదంగం, లక్ష్మి గానం. లక్ష్మీదేవి గానం చేస్తుంది అక్కడ. ఎటువంటి గానం అంటే ఆ గానంలో ఎక్కడా కుంటుతనం లేదు, నిండుగా ఓపెన్ హాయిగా గానం చేస్తుంది ఆవిడ. అందుకే అకుంఠ కుంఠస్వర, ప్రతివాడికి లక్ష్మీదేవి కుంటుతనం లేకుండా ఉండాలని కోరుకుంటాడు. తక్కువతనం లేదనమాట, నిండుగా ఉండాలి, నిండయిన గానం ఆవిడ చేస్తుంది ఆ తల్లి. శోభామయమైన గానం చేస్తున్నది. స్ఫీత గీతామృతం, చక్కగా వికసించిన ఆ గీతామృతాన్ని ఆ శివుడు తన చెవులతో తాగుతూ నాట్యం చేస్తున్నట్టు. అందుకే సుశ్రుతిభ్యాం పిబన్, తన యొక్క శృతులతో చెవులతో పానం చేస్తూ దానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నాడు. ఇంకా మృదంగం అండి, అదొస్తుంది. దర్శయత్యాదరాద్వాదనే నైపుణ్యం సన్మృదంగశ్చ గోవింద మార్దంగికే తాళభేదం సహోదాహరత్యబ్జజే సంననర్త స్వయం శ్రీ భవానీపతి. దర్శయత్యాదరాద్వాదనే నైపుణ్యం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అందం చూపించాడు, ఆదరాత్ అనేటువంటి మాటను చూపించాడు. విష్ణువు మృదంగం వాయిస్తున్నట్ట. ఆ వాయించేటప్పుడు ఎలా అంటే ఆ వాదనంలో నైపుణ్యం అంతా చూపిస్తున్నట్ట, అది ఆదరంగా చూపిస్తున్నట్ట. ఎందుకంటే శివుడి కోసం ఏం చేసినా ఆయనకి ఎక్కువ ఇష్టం, అలాగే విష్ణువు కోసం ఏం చేసినా ఆయన గారికి ఇష్టం. వారిద్దరితో ప్రత్యేకమైన ప్రేమ, మిగిలిన వారందరితో ఉన్న అనుబంధం వేరు, వీళ్ళిద్దరికి ఉన్న అనుబంధం వేరు. ఎందుకంటే ఒకరు హృదయం ఒకరు కదండి. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు మరింత స్పెషల్. అందుకే నాట్యంలో మృదంగమే అసలు అందవంతం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఈయన యొక్క దాంట్లో అది కనబడుతుంది. దర్శయత్యాదరాత్వాదనే నైపుణ్యం, ఆయనకి మృదంగం వాయించడంలో ఉన్న నైపుణ్యం అంతా కూడా ఆధారంగా ఇక్కడ చూపిస్తున్నట్ట. మరి ఇలాంటి ఘటికుడే నాట్యస్టు దొరికినప్పుడే తన అర్థంతా బయటపడతాడు ఆయన. కనుక తన కళనంతటి నైపుణ్యంగా చూపిస్తున్న గోవింద మార్దంగికే, గోవిందుడు మార్దంగికుడుగా ఉంటే అందులో ఉన్న తాళభేదాన్ని అనుసరించి మధ్యలో మెచ్చుకుంటున్నట్టు ఆయన. బాగుందని ఎవరు ఆయన నాట్యం చేస్తున్నవాడు, ఆ తాళభేదాన్ని అనుసరించి పాదం కదుపుతూ నాట్యం చేస్తున్న నటరాజు. మొత్తం దృశ్యాన్ని ఇచ్చారు ఇక్కడ. ఈ విధంగా నాట్యం చేసిన దివ్య నటరాజు విగ్రహాన్ని మనం ఇక్కడ భావన చేస్తూ ఇంకొక అద్భుతమైన ఒక శ్లోకం సుదూరంగా చెప్పినా ఇక్కడ ఇక్కడికి తెచ్చుకొని చెప్తున్నాను. ఇది అప్పయ దీక్షితుల వారు రచించింది, ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా గానం చేస్తారు చిదంబరంలో ఈ శ్లోకాన్ని పదోషాదుల్లో. అది శివకర్ణామృతంలోనిది. ధిమ్ ధిమి ధిమి శబ్దైర్బంధుర పద మందరం నటంతం తం జం ఝన్ ఝన ఝన రావై రంజితమణి మండనం శివం వందే. ఒక్క శ్లోకమైనా మన హాయిగా చదువుకుంటే ఇంకేం కావాలి? ధిమ్ ధిమి 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 శబ్దైర్ బంధుర పద మందరం నటంతం తం జం ఝన 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 రావా రంజితమణి మండనం శివం వందే. ధిమ్ ధిమి ధిమనే శబ్దాలతో కూడి నటంతం తం నటిస్తున్న నిన్ను, తమ్ అంటే నిన్ను, నటంతం తం లేదా ఆయనని, నటంతం తం నటిస్తున్న ఆయనని, ఎవరిని? నటరాజని. నటంతం తం జం ఝన 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 రావా రంజిత మణిమండనం శివం వందే. ఝంఝన ఝన మోగుతున్నాడు ఆయన మువ్వలు, అంతేకాదు శరీరంలో అనేక ఆభరణాలు అన్ని మోగుతున్నాయి. ఆ మోగుతున్న ఆభరణాలు ధరించినటువంటి నటరాజు ధిమ్ధిమి శబ్దాలకు అనుగుణంగా నటిస్తున్న ఆయనను, నటంతం తం అంటే నటిస్తున్న ఆయనను నేను వందే నమస్కరిస్తున్నాను అని మొత్తం చిదంబరం నటరాజు స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించి మనకు చూపిస్తున్నారు. అలాంటి స్వామివారికి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి శివనాట్యం అంతా ఇవాళ మనం చూడగలిగాం. కనిపించాడే లేదా? అమ్మ యొక్క అనుగ్రహం చేత మనకి దివ్య శివతాండవం చిదంబర సభలోనూ కైలాస సభలోనూ కనబడింది. అటువంటి ప్రదోషకాల శివతాండవ శోభని దర్శించాం. ఆనంద స్వరూపుడైన నటరాజు యొక్క దివ్య నాట్యాన్ని తర్వాత మరి యొక్క విషయంలోకి ప్రవేశిస్తున్నాం. శివకర్ణామృతం అంతే, ఒక అమృతం ఆస్వాదించి కాస్త పాజ్ ఇవ్వను, తర్వాత వెళ్దాం మరొక భావంలోకి. రావడం కష్టమవుతుందా? నటరాజు నాట్య తాదాత్మ్యంలోంచి సరే. సమస్త ముఖలాలనం నహిముఖశ్యమే షణ్ముఖ, కుమారస్వామితో అంటున్నట్టు శివుడు. సమస్త ముఖలాలనం నహిముఖశ్యమే షణ్ముఖ, సమస్త ముఖలాలనం ఖలు మృగాంకరే కావన. ఎంత అందంగా అంటున్నాడు చూడండి. సమస్తముఖ లాలనం నహి ముఖశ్చమే షణ్ముఖ, సమస్తముఖ లాలనం ఖలు మృగాంకరేఖాననా ఇతి స్వసుతవాదనం ముదిత మున్ముఖై పంచభి సుతస్య మతిలాలనం విరచయన్ శివ పాతు నహ. ఎంత అందమైన భావం చేశాడు మహానుభావుడు. సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని ముఖాలు? అందుకు షణ్ముఖ అన్నాడు. షణ్ముఖుడితో శివుడు మాట్లాడుతున్నాడు. షణ్ముఖ అని సంబోధించి ఏమిటారయ్యా, నా అన్ని ముఖాలకి ముద్దు పెట్టుకోవాలనే కోరిక నాకు తీరట్లేదు అన్నాడు. ఎందుకంటే నేను ఐదు ముఖాలు, ఆయనకు ఆరు ముఖాలు. అన్ని ముఖాలకి ఏకకాలంలో ముద్దు పెట్టుకోవాలి. ఒక ముఖంతో ఆరింటికి ముద్దు పెట్టుకోవచ్చు గ్యాప్ ఇచ్చి, కానీ ఆరు ముఖాలకి ఏకకాలంలో ముద్దు పెట్టుకోవాలన్న నా కోరిక తీరట్లేదు అయ్యా అన్నట్ట. సమస్త ముఖలాలనం నహి ముఖశ్యమే షణ్ముఖ, నా ముఖాలకి సమస్త ముఖాలని ఏకకాలంలో లాలించే అవకాశం దొరకట్లేదయ్యా అంటే, నాన్నగారు నొచ్చుకున్నారని మీరు అన్ని ముఖాలని అన్ని ముఖాలతో లాలించినట్టే ఏకకాలంలో అన్నట్టు. ఎలాగా అంటే, మీరు ముఖాలతో ముద్దు పెట్టుకున్నప్పుడు మీ ముఖం పైన చంద్రుడు నాకు తగిలేడు కనుక ఒకే కాలంలో అది కూడా నాకు తగులుతుంది కనుక ఆరు ముఖాన్ని కూడా ముద్దు పెట్టుకున్నట్టే అన్నట్ట. ఎంత తెలివైన వాడండి, అందుకే కుమారస్వామి అయ్యాడు. తెలివితే అట్లా నాన్నగారు అయ్యో అంటే నొచ్చుకోవద్దు, మీరు ఆరు ముఖాలని ముద్దు పెట్టుకున్నట్లే అన్నాడు. ఇందులో మరొక చమత్కారం ఉంది చూడండి, మృగాంకరేఖాననాని సంబోధన ఇందులో ప్రత్యేకత. చంద్రరేఖను ధరించిన వాడా నువ్వు ఆరు ముఖాలను ముద్దు పెట్టుకున్నట్టే, అంటే ఐదు ముఖాలు పైరు చంద్రుడు కలిపితే ఆరు కదా, కనుక ఆరు నాకు తగిలేయి కదా, ఆరు ముఖాలు పెట్టుకున్నట్టే అన్నాడు. ఎంత అద్భుతమైన భావం చూసారు. అది విని బలే అన్నారా అని ఆ కొడుకు యొక్క తెలివితేటలకు మురిసిపోయి నవ్వుతున్న శివుడు మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇక్కడ పుత్రవాత్సల్యంతో ఉన్న శివుడిని భావన చేశారు. ఇందులో మరొక అందం చూద్దాం.